విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు. పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణం, ఈ బ్రహ్మవైవర్త పురాణము శ్రీకృష్ణుడి యొక్క సమస్త లీలలు చెప్పేటటువంటి అద్భుతమైన పురాణం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని ఋషులంతా భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి ధ్యానం చేశారు. ఆయన ఎటువంటి వట్ట? సత్ చిత్ ఆనందం. ఈ సృష్టి మొత్తం దేని నుంచి పుడుతుందో అది సత్పదార్థం, అదే చిత్ పదార్థం. దానివల్ల మనకి ఆనందం కలుగుతుంది, అందుకే దాన్ని సత్ చిత్ ముత్ అన్నారు. సత్ చిత్ ముత్ అంటే ఆనందం అన్నమాట. ఈ మూడు శ్రీకృష్ణుడి రూపం. ఆయన ఈ మూడింటితోటి ఈ విశ్వములను ఉత్పత్తి చేస్తున్నాడు, సత్పదార్థంతో పుట్టిస్తున్నాడు, చిత్పదార్థంతో పోషిస్తున్నాడు, ఆ ముత్తు ఆనంద పదార్థంతో లయం చేసుకుంటున్నాడు. లయము అంటే నిజంగా ఒక విధంగా ఆనందం అన్నమాట. పరమాత్ముడిలో కలిసిపోవడం కంటే ఆనందం ఏమున్నది? ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక అనేకమైన వాంఛల కంటే అదే ఉత్తమమైనది కనుక. అంచేత విశ్వోత్పత్త్యాది హేతవే అన్నారు. పుట్టడం, పెరగడం, నశించడం ఈ మూడింటిని, సృష్టి స్థితిలయాలు ఈ మూడింటికి మూలకారకుడు ఆ పరమాత్ముడు కృష్ణుడు. తాపత్రయ వినాశాయ, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆదిదైవికం అని పిలువబడతాయి మూడు తాపాలు, వీటినే తాపత్రయము అంటాం. ఈ మూడింటిని నాశనం చేస్తాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణుడి గురించి నమస్కారం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ 18 పురాణాలు జరిగిన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మహర్షిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి, మహర్షి నీ అనుగ్రహంతో ఎప్పటికప్పుడు అనేక అనేక పురాణాలు వింటున్నాం, జీవితం చరితార్థం చేసుకుంటున్నాం, నువ్వేమో కల్పాలు 5 మహాకల్పాలు ఉన్నాయని చెప్పావు, అందులో శక్తికల్పం, ఆదిత్యకల్పం, తర్వాత గణపతి కల్పం, విష్ణుకల్పం, సదాశివ కల్పం, ఈ 5 కల్పాలలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపం నుంచి ఈ సృష్టి అంతా వస్తుందని చెప్పావు. విష్ణుకల్పంలోకి సంబంధించిన కథలు మాకు తెలుసుకోవాలని కోరికగా ఉన్నది. శక్తికల్పం గురించి ఇంత పూర్వం చాలాసార్లు స్వామి చెప్పావు మాకు. ఆ పరాశక్తి విష్ణుస్వరూపం ధరించి లోకాన్ని ఎలా సృష్టి స్థితిలయ్యాలు చేస్తుందో ఆ కథ కూడా తెలుసుకోవాలని ఉన్నది మాకు చెప్పమని భక్తి శ్రద్ధలతో ఆ సూత మహర్షిని అడిగారట. అందులో శౌనకుడు అనేటటువంటి వాడు కథామృత రసాస్వాద కుశలుడు అని చెప్పుకున్నాం మనం. ఏ పురాణాలలో ప్రకృతి గురించి వర్ణించారు? ఏ పురాణాలలో గణపతి గురించి సంపూర్ణంగా వివరించారు, ఏ పురాణాలలో శ్రీకృష్ణుడి లీలలు సంపూర్ణంగా వివరించబడ్డాయో ఆ పురాణం తెలుసుకోవాలి అని మేము కోరుతున్నాం. మహాత్మా, మాకు జీవకర్మ విపాకశ్చ నరకాణాంచ వర్ణనం కర్మణాం ఖండనం యత్ర యత్ర తేభ్యో విమోక్షణం. మానవుడు ఎలా పుడుతున్నాడో, అసలు సృష్టి ఆరంభంలో ఎలా పుట్టాడో, పుట్టిన తర్వాత ఏ ఏ కర్మలు చేస్తూ ఉంటాడో, ఈ కర్మములకు సంబంధించిన ఫలితాలు ఏమిటో ఇవన్నీ వివరించు. ఏ కర్మలను ఖండించారు, ఏవి చెయ్యకూడదన్నారో ఇవన్నీ తెలుసుకోవాలనున్నది. సంపూర్ణంగా పైగా ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు కాకుండా వివరించు మాకు అని భక్తి శ్రద్ధలతో ఆయన అడగ్గా, అప్పుడు సౌనకాది మహర్షులతోటి సూత మహర్షి ఇలా సమాధానం చెప్పాట. చాలా సంతోషం ఆయన, అసలు నేను యజ్ఞాలు చూడాలనే ఆసక్తితోటి బయలుదేరాను, తీర్థయాత్రకు బయలుదేరాను, సిద్ధక్షేత్రానికి పోదామనుకుంటున్నాను. సిద్ధక్షేత్రాత్ ఆగతోహం యామి నారాయణాశ్రమం. సిద్ధక్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది, ఆ పవిత్ర క్షేత్రంలో నేను చాలా కాలం నివసించి అక్కడి నుంచి నారాయణాశ్రమానికి వెడుతున్నాను. నారాయణాశ్రమం అంటే బదరీలో ఉన్నది, బదరికావనానికి పోతూ పోతూ దారిలో యాత్రలు చేస్తూ ఇదిగో గోమతి నదీ తీరంలో ఉన్న పరమ పవిత్రమైన ఈ నైమిషారణ్యం చేరాను. మిమ్మల్ని చూడగానే యజ్ఞం చేస్తున్నారనే ఆనందం కలిగింది. పైగా మీలాంటి పండితులైన బ్రాహ్మణోత్తముల పాదాలకి నమస్కారం చేయాలట. దేవం విప్రం గురుం దృష్ట్వా ననమేద్యస్తు సంభ్రమాత్ సకాల సూత్రం వ్రజతి యావచ్చంద్ర దివాకరౌ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పాడు. దేవుణ్ణి చూసి చూడగానే ఎవడు వినయంగా నమస్కారం చెయ్యడో, రెండవవాడు గురువుని చూచి ఎవడు వినయంగా నమస్కారం చేయడో. మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు దేవం, తర్వాత గురుం గురువుగారిది, విప్రం బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో అంటల్లా, మళ్ళీ అక్కడ సంస్కారము పాండిత్యము కలిగిన వాడైతేనే వాడు విప్రుడు. అటువంటి వాడిని దృష్టవా చూసి సంభ్రమాత్ అంటే వెంటనే అనమాట, ఆహా ఈ మహానుభావుని చూశాను, ఈ దేవుణ్ణి చూచాను, ఈ విప్రుణ్ణి చూచాను, ఈ గురువుని చూచానని ఎవడైతే పులకించిపోయి తన్మయుడై నమస్కారం చెయ్యడో అటువంటి వాడు కాలసూత్రం అని ఒక నరకం ఉన్నది, అందులో పడిపోతాడు. ఎంతకాలం ఉంటాడు నరకంలో పోని? ఆరేళ్ళు, ఐదేళ్ళు, నాలుగేళ్ళు, మూడేళ్ళో కాదే అంటే యావచ్చంద్ర దివాకరౌ అంటే చంద్రుడు సూర్యుడు ఉన్నంతకాలం అటేకంగా. ప్రళయకాలం చివరిదాకా చంద్ర సూర్యులు ఉండి తీరతారు, అంతకాలం నరకానికి వెడతాడు. అందువల్ల మీలాంటి మహాత్ములైన సాధువులైన సద్గురువులైన వ్యక్తుల్ని చూశాను, మిమ్మల్ని చూస్తే మీరంతా పండితులు, విప్రులు, గురువులు, సాక్షాత్తు దైవస్వరూపులు, అందుకే వినయంగా మీకు నమస్కారం చేద్దామని వచ్చాను. నా అదృష్టం ఏ జన్మలో పుణ్యమో, నేను పురాణాలు చదువుకున్నా, అవి చదువుకోవడం వల్ల మీరేం చేశారు, ఇంతమంది పండితులయ్యుండి ఎంతమంది జ్ఞానులయ్యుండి కూడా మా అందరికంటే పౌరాణికుడు గొప్పవాడు అని గ్రహించి నాకు ఈ స్థానం ఇచ్చారన్నాడు ఆయన. ఆశ్చర్యం చూడండి అక్కడ వాళ్ళు. నిజానికి ఆ తపస్సు చేసుకుంటున్న ఋషులేం సామాన్యులా? వాళ్ళేం సామాన్యమైన తవటలా? వేదాలు పురాణాలు ఉపనిషత్తులు జ్ఞానం తెలిసిన వాళ్ళు 1000 యజ్ఞం చేస్తున్నారు. అంతటి యజ్ఞం చేస్తున్న వాళ్ళు యజ్ఞకర్మని ఆపి మరీ ఇతనికి బ్రహ్మస్థానం ఇచ్చి పూజించారు, కూర్చుని మాకు పురాణం చెప్పన్నారు. ఎందుకని? ఇతడు 18 పురాణాలు చెప్పే ఏకైక పౌరాణికుడు అవడం వల్ల. వేదవ్యాసుల వారు రాస్తే రాయడం, ఆ మహానుభావుడు విష్ణు స్వరూపుడు రాస్తే దాన్ని మొత్తం కంఠస్థం చేశాడు. రాసేవాడి కంటే కంఠస్థం చేయడమే కష్టం, చెప్పేవాడి కంటే చెప్పింది విని గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టం. అదిగో అంత గొప్ప ఘనకార్యం చేశాడు ఆ పుణ్యాత్ముడు, ఆ మహానుభావుడు. అందువల్ల మీకు మేము స్థానం ఇచ్చామని మీరు నన్ను కూర్చోబెట్టారు. నా అదృష్టం పౌరాణికుడిగా మీరు నాకు ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకుంటూ మీరు అడిగే పురాణ కథలన్నీ శ్రద్ధాసక్తులతో చెబుతాను. మహాత్ముల్లారా, ఈ భూమండలం మీద అమోఘమైన హరిలీలలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను పూర్వజన్మ సుకృతం వల్ల కంఠస్థం చేయగలిగాను. అసలు శ్రీకృష్ణుడు కూడా మిమ్మల్ని గౌరవించమని చెప్పాడు. గోబ్రాహ్మణ హితాయచ, ఆయన ఉద్దేశ్యం ఏమిటి? గోవులకు బ్రాహ్మణులకు హితం చెయ్యాలి, మీకు హితం చేయడానికి ఆయన మీ రూపంలో విహరిస్తూ ఉంటాడు, మీరు యజ్ఞం చేసి ఆయన్ను సంతోషపెడతారు, మీ ఇద్దరికీ సంతోషం కలగాలంటే నేను ఆ హరిళీలలు చెప్పడం నాకు ఆనందం. అందుకని నేను సంతోషంగా మీకు ఆ కథలు చెబుతూ వింటాను, వినండి. ఈ బ్రహ్మవైవర్త పురాణం పురాణాలలో ఒక అత్యంత పవిత్రమైన పురాణం. ఇందులో మొట్టమొదటిది ప్రకృతి ఖండం, రెండవది బ్రహ్మఖండం, మూడవది గణపతి ఖండం, ఇక నాలుగవది శ్రీకృష్ణ ఖండం. శ్రీకృష్ణ ఖండం మళ్ళీ పూర్వార్థం ఉత్తరార్థం అని రెండు భాగాలుగా ఉంటాయి. ఇందులో బ్రహ్మఖండము అని ఉన్నది. ఈ బ్రహ్మఖండంలో అసలు ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మస్వరూపము అని చెబుతారు. ఆ పరబ్రహ్మకి గుణం లేదు, రూపం లేదు, కర్మ లేదు. గుణరూపకర్మలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ గుణరూపకర్మలు కలిగిన వాడిగా దిగిరావడం ఎలా జరిగిందో అది బ్రహ్మఖండంలో చెప్పారు. ఇక ప్రకృతి ఖండంలో అమ్మవారు, ప్రకృతి అంటే ఎప్పుడు అమ్మ అని గుర్తుపెట్టుకోండి మీరు. ఈ అమ్మవారు సర్వస్వతంత్రురాలయ్యుండి కూడా తన కోసం ఒక భర్తను సృష్టించుకుంటుందిట. యాదేవి నిజలీలార్థం ద్విధాభూత, ఒకప్పుడు చెప్పారు దేవీ భాగవతంలో కూడా. తాను శక్తి స్వరూపిణయ్యుండి కూడా లోకానికి దంపతులనే ఒక సృష్టి చేయడం కోసమని తన శరీరాన్ని రెండు భాగాలు చేసుకున్నది. ఎడమవైపు భాగం తాను అమ్మవారు అయ్యింది అంబిక, రెండవ భాగమే కామేశ్వరుడు. కామేశ్వరి కామేశ్వరుడు అనే పేరుతో వారిద్దరూ ఉంటారు. ఆ విధంగా ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఈ లోకాన్ని ఎలా పుట్టిస్తోందో, ఎలా పోషిస్తోందో, ఎలా లయం చేస్తోందో, తన మహామహిమతో చరాచర జగత్తంతా ఎలా వ్యాపించి ఉందో ఇవన్నీ తెలియజేస్తుంది ఈ ప్రకృతి ఖండంలో. ఇందులో వరసపెట్టి ఎంతమంది దేవతలు ఉన్నారో, ఎన్ని రకాల దేవీ స్వరూపాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేశారు. ఒకటి కాదు, సంతో భవంతి సత్సంగాద్ యోగి సంగేన యోగినః వైష్ణవాః భక్త సంగేన క్రమాత్ సద్యోగినః పరా యత్రోద్భవశ్చ దేవానాం దేవీనాం సర్వజీవినాం తతః ప్రకృతి ఖండే చ దేవీనాం చరితం శుభం. ఈ ప్రకృతి ఖండం యొక్క స్పెషాలిటీ ఏమిటి, ఇందులో దేవుల యొక్క దేవతల యొక్క కథలు ఉన్నాయి, అన్ని అమ్మవారుల రూపాలన్నమాట. ఈ దేవి శుభచరిత్రమంతా అందులో ప్రధానంగా రాధాదేవి గురించి చెప్పబడి ఉంటుంది. దేవీ భాగవతంలో కూడా గణేశ జననీ దుర్గా, రాధా, లక్ష్మి, సరస్వతి, తర్వాత కాళి చెప్పారు మనకి. ఇందులో ఏం చెప్పారు, మొట్టమొదట దుర్గా, రెండవది రాధ. రాధాదేవి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు, అత్యంత ప్రేమైక స్వరూపిణి. తాను కృష్ణుడినే నమ్మింది, ఆ కృష్ణుడే సమస్త దైవం అనుకున్నది, ఆ కృష్ణుడిని సర్వకాల సర్వావస్థలలో భావించింది, రాశేశ్వరి అని పేరు తెచ్చుకున్నది. అటువంటి పరమప్రేమైక స్వరూపిణి అయిన రాధా చరిత్ర ఎక్కువగా ఈ ప్రకృతి ఖండంలో వివరించబడి ఉంటుంది. ఇంకెక్కడ ఏనాడు ఎవరూ వివరించి ఉండని మహత్తరమైన రాధా విశేషాలన్నీ ఈ ప్రకృతి ఖండంలోనే ఉంటాయి. ఈ ప్రకృతి ఖండం చదివితే సృష్టిలో ప్రకృతి వల్ల వచ్చే బాధలు, ఈతి బాధలు కూడా మానవులకు తొలగుతాయి. పూర్వం ఎక్కువగా ప్రళయాలు ఉండేవి కావు, పూర్వం ఎక్కువగా తుఫాన్లు ఉండేవి కావు, కారణం ఏమిటి అన్నారు. ఇదిగో ఈ పురాణాలు, ఈ ప్రకృతి ఖండాదులు చక్కగా సుస్పష్టంగా చదివారు కనుక. తర్వాత మూడవ ఖండం గణేశ ఖండం. ఈ గణేశ ఖండంలో అసలు గణపతి ఎలా పుట్టాడు, మన ఎంతసేపు ఆ నలుగు పిండిగా తప్ప మరొట్లేదు అసలు గణపతి. ఇంకా అదొక చిన్న అవతారం. ఏది, అమ్మవారు పార్వతి తన శరీరము యొక్క మలము నుంచి సృష్టించింది, అంతేగాని పిండి కాదు, ఇంకోటి కాదు. సున్ని పిండి ఆడించి పట్టుకొని చక్కడ పెట్టడానికి ఆవిడకి అవసరంలా. స్నానం చేస్తూ మానవ రూపాన్ని ధ్యానించడం వల్ల ఆవిడ శరీరానికి రవ్వంత మలినం వచ్చిందిట. అంచేత వపుషామలం అన్నారు, అంటే శరీరంలా నలిపింది. ఆ నలిపినప్పుడు అందులోంచి కాస్త మలం వచ్చింది, ఆ మట్టి. ఆ మట్టితోటి గణేశ్వరుని తయారు చేసింది, అది కూడా ఒక అవతారం. కానీ గణేశ్వరుడికి ఇంకా అనేకమైన అనంతమైన విశ్వరూపాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి, అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి. అదిగో ఆ గణేశ్వరుడి యొక్క ఖండం ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, అవన్నీ కూడా ఉన్నాయి. గణేశ్వరుడికి గూఢమైన కవచం ఉన్నది, గణేశ్వరుడి స్తోత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా గణేశ కవచంలో చెప్పారు. తదనంతరం శ్రీకృష్ణ జన్మ ఖండంచ కీర్తితంచ తతఃపరం భారతే పుణ్యక్షేత్రే చ శ్రీకృష్ణ జన్మ కర్మచ. ఇక శ్రీకృష్ణ జన్మ ఖండనం నాలుగవ భాగంలో చెప్పారు. బ్రహ్మఖండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం అయ్యాక ఈ నాలుగవ ఖండం శ్రీకృష్ణ ఖండం. ఈ భారతవర్షంలో మహాపుణ్యక్షేత్రాలలో శ్రీకృష్ణుడి జన్మ ఎక్కడెక్కడెత్తాడు, జన్మ ఎత్తిన తర్వాత ఏ చోటికి వెళ్ళాడు? శ్రీకృష్ణుడు నిజానికి మధురలో పుట్టినా మరి పెరిగిందంతా రేపల్లెలో, తర్వాత బృందావనంలో. అక్కడి నుంచి వెళ్ళి ద్వారక చేరాడు. ఎక్కడెక్కడ సంచరించాడు, ఏ ఏ లీలలు చేశాడు, ఏ ఏ ప్రదేశాలలో ప్రత్యేకంగా తత్వబోధ చేశాడు, ఇవన్నీ విశేషాలు కూడా బాగా చెప్పబడినటువంటి ఖండం శ్రీకృష్ణ జన్మ. ఇందులో శ్రీకృష్ణుడు ఒక భాగంలో చాలా బాగా ప్రకృతి స్వరూపిణి అయినటువంటి రాధతో కలిసి ఉద్యానవనాల్లో తిరిగిన విశేషాలు ఉంటాయి. రెండవ భాగంలో అష్టమహిషులైన రుక్మిణి మొదలైనటువంటి వాళ్ళ దివ్య కథలు ఉంటాయి. వీటన్నిటినీ యథాతథంగా దివ్య దృష్టితో చూసి మరీ మా వేదవ్యాస మహర్షి వర్ణించారు అని సూతుడు వాళ్ళకి చెప్పాడు. యదం పురాణ సూత్రంచ పురా దత్తంచ బ్రహ్మణే నిరామయే చ గోలోకే కృష్ణేన పరమాత్మన. ఈ పురాణం ఉన్నదే, ఒకప్పుడు గోలోకంలో పరమాత్మయైన శ్రీకృష్ణుడు దీనిని రాశాట. ఒకటి రెండు కాదు, అనంత పురాణం ఇది. గోలోకంలో రాసి ఎవరికి ఇచ్చాడు మొట్టమొదట? బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. పుష్కర క్షేత్రంలో బ్రహ్మకి ఇది ఇచ్చాట ఆయన. బ్రహ్మదేవుడు దీన్ని ఎవరికి ఇచ్చాడు? ధర్మదేవతకి ఇచ్చాడు. ధర్మదేవత దీనిని విని సమస్త లోకంలో ఉండే ప్రజలకి వ్యాపింపచేశాడు. అక్కడ నుంచి మా వేదవ్యాసుల వారు దీనిని బ్రహ్మ దగ్గర నుంచి సేకరించి కంఠస్థం చేసి పురాణ రూపంలో, పుస్తక రూపంలో రాశారు. ఆయన దగ్గర నుంచి నేను సేకరించాను. ఇదిగో నేను మీకు చెబుతున్నాను, ఇది రోగరహితమైన లోకము రావడానికి కోసం ఏర్పాటు చేసిన పురాణం. ఏంటంటే ప్రత్యేకంగాను పురాణాలు చాలా ఉంటాయి, అందులో ప్రత్యేకంగా బ్రహ్మ వివర్త పురాణం దేనికి రాశారు? కలియుగంలో మరి ముఖ్యంగా రోగాలతో మానవులు నిరంతరం పీడింపబడుతూ ఉంటారు కనుక ఆ పీడింపబడేటటువంటి మానవుల కోసం రాయబడింది ఇది. ఎట్టి పరిస్థితులలోనూ నిత్యం రోగాలతో పీడింపబడేవాడు ఈ పురాణాన్ని శ్రద్ధాశక్తులతో విడిచిపెట్టకుండా, సమయం తప్పకుండా, వృధా చేయకుండా వింటే అటువంటి వాళ్ళకి రోగాలు తొలగుతాయి. అంచేత రోగరహితమైన సమాజం కోసమని వెళ్ళి ఈ పురాణాన్ని వినాలి అని చెప్పారు. ఇది సౌనకాదులకు ఆయన భక్తి శ్రద్ధలతో వివరిస్తున్నాడు. ఇప్పుడు సౌనక మహర్షికి ఒక ఆనందం కలిగింది. కిం అపూర్వం శృతం సౌతే పరమాద్భుత దర్శనం సర్వం కథయ సంవ్యస్య బ్రహ్మకాండం అనుత్తమం. అయ్యా, నాకు మొట్టమొదట బ్రహ్మకాండం గురించి వినాలనుంది, ఎందుకంటే గుణరూపకర్మలకు అతీతమైనది కదా పరమాత్మ చరిత్ర. అసలు పరమాత్ముడు అంటేనే గుణరూపాదులు లేవని, అలా లేనటువంటి వాడు మన కోసం ఒక రూపం ధరించాడు కదా, అలాంటి పరమాత్మని యొక్క చరిత్ర తెలుసుకున్నాక ఇంకా తక్కిన విశేషాలన్నీ తెలుసుకోవాలనిపిస్తోంది. ఉత్తమోత్తమమైన ఈ కథని మాకు చెప్పు, మాకు కూడా ఒక బాధ ఉందన్నాడు ఆయన. మేము కూడా కలియుగం ఆరంభంలోకి వచ్చిన కారణం చేత తెలియకుండానే వ్యాధులు వ్యాధులు పీడిస్తున్నాయి వాళ్ళని. ఋషులకే తప్పలేదు, మానవులకేంటి లెక్క? మామూలు వాళ్ళకి ఎలాగో రోగాలు ఉంటాయి. నిరంతరం యోగాభ్యాస తత్పరులు, ఆపై రెండవదేమో కందమూల ఫలాలు మాత్రమే తిని బతుకుతారు వాళ్ళు. అసలు రోగాలకి మూల కారణం ఏమిటి అంటే షడ్రుచులు అన్నారు. ఇరుమూడు రుచుల విరసత వల్ల రోగం వస్తుంది, జ్వరాదులు వస్తాయి. అందులో పులుపు, కారం, తీపి, చేదు, వగరు, ఈ ఉప్పు, ఇవి ఈ ఆరు రుచులు స్థాయి దాటితేనే మనిషికి అనారోగ్యం తెస్తుంది. మనకి ఖచ్చితంగా స్థాయి ఎందుకు దాటుతుంది అంటే ఒక్కడు ఉప్పు ఎక్కువ వేసుకుంటాడు కూరల్లో, ఒకడు కారం ఎక్కువ బారేస్తాడు, ఈ మసాలాలు తట్టిస్తాడు, వీటి వల్ల మానవుడికి రోగం వస్తుంది. అసలు ప్రారంభకాలంలో ఇవేమి రుచులు లేవు. పచ్చికూరలు, కందమూలాలు తినేవారు కనుక ఆరంభకాలంలో యోగులు, ఋషులు ఆరోగ్యంగా ఉండేవారు. మీరు చూడండి, కోతులకి తుమ్ములు రావు, దగ్గులు రావు, కాళ్ళు ఎంత దూకినా నొప్పులు రావు. మనకు ఎందుకు వస్తున్నాయంటే మనం పులిహారలో దలిహారలో బాగా ఉప్పు కారం తట్టించి తినడం వల్ల మనకి ఈ రోగాలు వస్తున్నాయి. కాబట్టి కేవలము షడ్రుచుల వల్ల మాత్రమే విరసత వచ్చి విరసత వల్ల రోగం వస్తుంది. వీటికి అతీతంగా అపక్వాహారంతో, కేవలం ఫలాలతోటి, దుంపలతోటి బతికే ఋషులకు రోగాలు రాకూడదు. వాళ్ళకి కూడా, నైమిషారణ్యంలో ఉండే వాళ్ళకి కూడా ఈ కలిప్రభావం వల్ల ఈ మధ్యన రోగాలు పట్టుకున్నాయట. కళ్ళు బయలు గమ్ముతున్నాయి మాకు కూడా అన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా వేలకి మైళ్ళు నడిచేవాళ్ళు నడవలేకపోతున్నారు, వాళ్ళకి రొంపలు పడుతున్నాయి, వాళ్ళకి తలకి స్నానం చేస్తే ఇబ్బంది వస్తుంది. అందువల్ల ముందు మేము బ్రహ్మకాండం వింటాం, బ్రహ్మ వివర్త పురాణం శ్రద్ధగా. రోగం కూడా తొలగిస్తున్నట్టునవుగా, మాకు శారీరక మానసిక రోగాలు రెండూ కూడా తొలగించేటటువంటి భాగ్యం కలిగించే ఆ కథని వివరించు అని అడిగారు. అప్పుడు ఆ సూత మహర్షి వాళ్ళకి సమాధానం చెప్పేట, వందే గురోః పాద పద్మం వ్యాసస్య అమిత తేజస హరిం దేవాన్ ద్విజాన్నత్వా ధర్మాన్ వచ్చే సనాతనాత్. అమిత తేజస్వి అయిన మా గురుదేవుడికి మేము మొదటిసారిగా నమస్కారం చేస్తున్నాం. ఆ తర్వాత గురుపాద పద్మాలకు నమస్కరించిన తర్వాత విష్ణుమూర్తికి, దేవతలకి, బ్రాహ్మణోత్తములకి అందరికీ నమస్కారం చేసి నేను బ్రహ్మవైవర్త పురాణాన్ని వివరిస్తున్నాను. స్వేచ్ఛామయుడైన పరమాత్మ ఒకనొకప్పుడు చరాచర జగత్తులో ఏమీ లేని రోజులలో, అంటే ప్రళయం అంటాం దాన్ని, ఆనాడు ప్రపంచ ప్రళయంలో ఏ వస్తువులు లేవు, అగ్ని లేదు, వాయువు లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, జలప్రళయం కాబట్టి జలం మటుకు మిగిలింది, అనంత జలరాశి మిగిలింది అప్పుడు, ఎక్కడ ఆధారభూతమైన భూమి కూడా లేదన్నాడు. అప్పుడు పరమాత్ముడు ఎలా ఉన్నాడు, తేజస్వరూపం సుమహద్ రత్నభూమిమయం పరం అదృశ్యం యోగి విస్వప్నే దృశ్యం గమ్యం చ వైష్ణవైహి స్వేచ్ఛామయస్య విభోః తజ్జ్యోతిరుజ్వలం మహత్ జ్యోతిరభ్యంతరే లోకత్రయమేవ మనోహరం. అసలు ముందు పరమాత్ముడు ఎలా ఉన్నాడో చెప్పుకోవాలి మనం. జ్యోతి సమూహం ప్రళయే పురాసీత్ కేవలం ద్విజ. ఆ సమయంలో ఒక మహాకాంతి మాత్రం మిగిలిందట మొదట, ఒక్క కాంతి అంటలా, జ్యోతిస్సమూహం వేల కొలది జ్వేలల కాంతి యొక్క సమూహం అన్నమాట, ఒకటి రెండు కాదు అనేక అనేక జ్యోతులు అలా వెలుగుతున్నాయి, అది తప్ప మరొకటి ఏమీ కనపడ్డంలా. అది కూడా ఎవరు కనపడుతుంది, ఎవరికి కనపడదు, ఆ జ్యోతి జ్యోతికి తప్ప మరొకటి దర్శనమివ్వడానికి ఇంకొకటి ఎవరన్నా ఉంటేగా అక్కడ మరొక వ్యక్తి కూడా లేడు అక్కడ. ఆ జ్యోతి కూడా సామాన్య జ్యోతి, సూర్యకోటి ప్రభం కోటి సూర్యుల కాంతితో ఉండే అద్భుతమైన జ్వేల, అసంఖ్యం అన్నారు అది. అందులోంచి వస్తున్న, సాధారణంగా ఎప్పుడైనా మీరు చూడండి మంట మండుతూ ఉంటే ఆ మంటలోంచి రకరకాల కిరణాలు బయటకు వస్తాయి, చిన్న చిన్న జ్వాలలు. యజ్ఞం చేసాం, యజ్ఞం చేస్తుంటే మనకి ఏమవుతుంది, ఒక కట్టెలోంచి మరో కట్టెలోంచి మరో కట్టెలోంచి రకరకాల జ్వాలలు పైకొస్తూ ఉంటాయి. అలాగే ఈ అద్భుతమైన జ్యోతిలోంచి అసంఖ్యాకమైనటువంటి జ్వాలలు, చిన్న చిన్న రెపరెపలు జ్వాలలు కదులుతున్నాయి. ఆ జ్వాలలే విశ్వమునకు మూల కారణం. ఆ జ్యోతిస్వరూపము యొక్క మధ్యలో ఒకప్పుడు ఒక మహాకాంతితో కూడిన, సూర్యపరమాత్మ కాంతితో కూడిన ఒక ముద్ద చాలాకాలం ఉండిపోయింది. అదిగో అది పరమాత్ముడు యొక్క అసలు రూపం, నిత్యస్వరూపం అంటే జ్యోతి, ఇంకెంతకంటే లేదు. ఇప్పటికి కూడా మనకి వేదాలు అన్నింటిలో కూడా చెప్పారు, పురాణాల్లో కూడా జ్యోతి రూపేణ భాసతే, ఒక జ్యోతి రూపంలో వెలుగొందేవాడు పరమాత్ముడు అంటే, ఆ జ్యోతే ఇంకా అనేకమైనటువంటి రూపాలు ధరిస్తోంది. క్రమక్రమంగా స్వేచ్ఛామయమైన ఆ జ్యోతి ప్రకాశం ప్రకాశం చేస్తూ చేస్తూ ఒక దివ్య రూపాన్ని సంతరించుకుంది. ఆ దివ్య రూపం ఏ ప్రదేశంలో ఉందో దానినే సాధారణంగా మానవులు గోలోకము అన్నారు. గో అనే శబ్దానికి కిరణములు అని కూడా అర్థం, అందుకే సూర్యుడికి గోపతి అని పేరు, ఎందుకని కిరణాలు ఉండేవాడు అని అర్థం. గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గో అంటే కిరణాలు, గో అంటే భూమి, గో అంటే ఆవు, వీటన్నిటినీ పరిపాలిస్తాడు గనక ఆయన గోపతి అయ్యాడు. అంచేత గోపతి అంటే కిరణములకు అధిపతి, గోపతి అంటే ఆవులకు అధిపతి, గోపతి అంటే భూమికి అధిపతి, గోపతి అంటే గోపాలాదులకు అధిపతి, గో అంటే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు కూడా ఆయనే అధిపతి, అందువల్ల గోపతి అయ్యాడు. అదిగో అటువంటి గోలోకం, ఆ జ్యోతి ఎక్కడ రూపం ధరించిందో అక్కడ ఉండేది, అది గోలోకం, అది కాంతిస్వరూపమైన లోకం. అది ఎప్పటికి కూడా లోకాలలో సమున్నత లోకంగా దాన్ని వర్ణిస్తారు. చిట్ట చివరి గోలోకం దాటాక ఇంకేదైనా లోకం ఉందంటే అదొక్క సత్యలోకం అని పిలువబడే మణిద్వీపం తప్ప ఇంకేం ఉండదనమాట, అది హయ్యెస్ట్ లోకం అన్నమాట గోలోకం కూడా. తర్వాత ఇక అమ్మవారి మణిద్వీపం ఉంటుంది. అక్కడ ఒక అద్భుతమైన పరిణామం జరిగింది ఒకప్పుడు ఈ ప్రళయకాలంలో. త్రికోటి యోజనాయామం విస్తీర్ణం మండలాకృతి తేజస్వరూపం సుమహద్రత్నభూమిమయం పరం అదృశ్యం యోగిభిస్వప్నే దృశ్యం గమ్యంచ వైష్ణవై. వైష్ణవులకి మాత్రమే కనిపించేటటువంటి వెళ్ళదగేటటువంటి ఒకనొక అద్భుతమైన లోకం గోలోకము అని చెప్పాం. పరమ విష్ణు భక్తి కలిగేటటువంటి లోకం అది. అక్కడ చూస్తూ చూస్తూ ఉండగానే ప్రళయకాలంలో శ్రీకృష్ణుడు అనే పేరు కలిగినటువంటి ఒక రూపం మొట్టమొదట ఆవిర్భవించిందిట. అది విష్ణు కల్పము అంటాం దానిని. ఆ కల్పంలో గోలోకంలో ఆ కాంతి ఒక రూపం ధరించింది. ఆ రూపం శ్రీకృష్ణ రూపం. సృష్టికాలంలో ఆయన జరామరణ రహితుడై ఎక్కడ ఉంటాడు. చాలాసార్లు మనకి ఇతర పురాణాల్లో కూడా వచ్చింది. ప్రపంచమంతా నశించిపోయినప్పుడు కూడా స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మర్రాకు మీద చేయనించి కనపడుతూ ఉంటాడని, ఆ మర్రాకుకి 4 దారాలు ఉన్నాయని, ఆ దారాలు ఏమో నిరాధారంగా ఆకాశంలో వేళ్లాడుతూ ఉంటాయని, నిరాధారంగా ఆకాశంలో వేళ్లాడుతూ ఉన్న ఆ మర్రాకుని అమ్మవారు ఊపిందని కూడా మనం దేవీ భాగవతంలో ఇదివరకు చెప్పుకున్నాం. అదే మాట చెబుతున్నారు. ఆ శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు, ఎప్పటికప్పుడు మళ్ళీ బాలుడవుతూ ఉంటాడు, నవయవనవంతుడవుతాడు. ఆయనకి జర అంటే ముసలితనం లేదు, నాశనము లేదు ఆయన. అసలు ఇక్కడ ఒక గొప్ప అనంతమైన రహస్యం కూడా ఉంది. అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయని చెప్పాం కదా. అందులో లలితారూపం ఒకటి, శ్యామలారూపం ఒకటి. శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. ఆ శ్యామలాదేవి అని పిలువబడేటటువంటి అమ్మవారే శ్రీకృష్ణుడిగా మారింది. రాముడుగా మారింది ఎవరు? శ్రీ లలితాంబిక. అందుకే రాముడికి లలితకి పోలికలు వర్ణిస్తారు ఆవిడ కూడా. తర్వాత శ్రీకృష్ణుడు అంటే శ్యామలాదేవి అనమాట. అచ్చం అదే రూపం. అదే స్త్రీ రూపంలో ఉన్నప్పుడు శ్యామల, పురుష రూపంలో ఉన్నప్పుడు కృష్ణుడు. ఈ తత్వం తెలిసిన వాళ్ళు కాబట్టే వాళ్ళిద్దరికి అభేదం చెబుతారు. ప్రకృతి పురుషులకు అభేదం. ఆ ముద్రే అసలు ఉపాసన అంటే. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే పరమ తన్మయత్వం కలగాలి. రాధాదేవి రాసక్రీడలాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడితో ఒప్పులు గొప్ప తిరుగుతూ 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 ఉండగా కొంతసేపటికి రాధ మాయమైపోయింది, కృష్ణుడు అయిపోయింది, కృష్ణుడు మాయమైపోయాడు, రాధ అయిపోయాడు. మేమిద్దరం ఉన్నామనే భావన పోయి ఒకరిలో ఒకరు అంతర్లీనం అయిపోయారు, కలిసిపోయారు. అది అసలు నిజమైనటువంటి చిన్ముద్ర అంటే. రాసమండలం అంటే అది అసలు నిజమైనటువంటి మండలం అంటే. అది అంత స్థాయికి వెళ్ళాలంటే ఈ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత అద్భుతమైన స్థితి ఉండాలి, పరమ ఆత్మైక స్థితి ఉండాలన్నమాట. అలాంటి ఆత్మైక స్థితి ఉండేటటువంటి స్వరూపం శ్రీకృష్ణ స్వరూపం అంటే. అందుకే శ్రీకృష్ణుడి తత్వం అర్థం కావడం ఈ జన్మకు కూడా కాదు, ఎవడి వల్ల కాదు. ఎన్నేళ్ళు ఎత్తినా అసలు పరమాత్మ అంటేనే ఎవడికి అర్థం కాదు. అందులో కృష్ణతత్వం మరింత విచిత్రమైనదనమాట. అదిగో అటువంటి కృష్ణుడి యొక్క జరామరణ రహితమైన ఆ రూపం అక్కడ ఏర్పడింది గోలోకంలో. సద్రత్న రచితాసంఖ్య మందిరై పరిశోభితం. అక్కడ సృష్టిలో ఆ ప్రళయకాలంలో ఏర్పడిన లోకం గోలోకం. ఆ లోకంలో ఏమేం చెప్పారు? అన్నీ రత్నాలతో తాపడం చేయబడిన మహామందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ రత్నాలతో శోభిల్లుతున్నాయి. అక్కడ ఎవరిని చూచినా కృష్ణుడిలాగే కనపడతాడు, ఎవరిని చూచినా గోపగోపి స్త్రీలాగే కనపడతారు. గోపికలతోటి గోపాలకులతోటి పరివేష్టింపబడే శ్రీకృష్ణుడు అక్కడే ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది. ఆ గోలోకానికి అధోభాగంలో అంటే కింద భాగంలో దక్షిణ దిగ్భాగంలో 85 కోటి యోజనాత్ వైకుంఠం శివలోకంతు తత్సమం సుమనోహరం. ఇదిగో దక్షిణం వైపున సుమారుగా 50 కోట్ల యోజనాలు, ఇంకా ఆ దూరం లెక్కేయలేం. యోజనం అంటే 8 మైళ్ళు. 50 కోట్ల యోజనాలు అంటే ఇంకా ఆలోచించండి మీరు. 50 కోట్లు ఇంటూ 8 అన్నమాట. అన్ని మైళ్ళ దూరంలో దక్షిణ భాగంలో వైకుంఠం ఉన్నాయట, వాయువ్య భాగంలో శివలోకం ఉన్నాయట. అంటే గోలోకానికి దక్షిణ భాగంలో కింద భాగంలో ఉన్నది వైకుంఠం, వాయువ్య భాగంలో ఉన్నది శివలోకం. ఇప్పుడు వాయుభాగానికి దీనికి మధ్యలో మళ్ళీ ఉండేటటువంటి ఈ దూరం ఎంతో కూడా అసంఖ్యాకం వర్ణించలేరు. ఈ 2 లోకాలు కూడా నాశనం కాని లోకాలు గుర్తుపెట్టుకోవాలి. వైకుంఠం కూడా నశించని లోకం, శివలోకం కూడా సత్యలోకంలాగే ఆనందమైన లోకాలు. వీటిని అమ్మ అనుగ్రహంతో ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రళయకాలంలో కలిసిపోయినా మళ్ళీ జాగ్రత్తగా అలాగే ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు కూడా జరామరణాలు లేనివాళ్ళు. వైకుంఠమేమో మండలాకారంలో ఉంటుందిట. మండలము అంటే గుండ్రం అన్నమాట, వృత్తాకారంలో ఉంటుంది. అదే ఈ కైలాసం అయితే శ్రీచక్రాకారంలో అలా కొండలాగా ఎత్తుగా నిలబడి ఉంటుంది ఈ దివ్యలోకం. శివలోకం ప్రళయకాలంలో శూన్యంగా ఉంటుంది, శివుడు కూడా అమ్మవారిలో కలిసిపోతాడు. కనుక వైకుంఠం పరమ పవిత్రమైనటువంటి లోకం, అది ఆనందమైన లోకం. శూన్యం మాత్రం కాదు, అక్కడ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. గోలోకంలో ఈ మనోహర జ్యోతి ఈ సృష్టికాలంలో అందమైన రూపం ధరించిందని చెప్పుకున్నాం కదా, ఆ రూపం ఎలా ఉందో చెప్పారు. నవనీత నేరద శ్యామం, అది నవీన నేరద శ్యామం, కొత్త మేఘం లాంటి ఆకారం ధరించిందిట. మళ్ళీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు ప్రారంభకాలంలో ఒక జ్యోతి మాత్రమే వెలుగుతోందని చెప్పాము, ఒక పెద్ద కోటి సూర్యప్రభ భాసమానమై. ఆ జ్యోతి ఒక రూపం ధరించింది, అది ఎలా ఉంది ఆ రూపం, నవీన నేరద శ్యామం, కొత్త మేఘంలో ఉంది. మేఘం నల్లగా ఉంటుంది, అప్పుడే కొత్తగా ఏర్పడిన మేఘం మరింత దట్టంగా నల్లగా ఉంటుంది, అలాంటి రంగులో ఉన్నది. నిరాకారం, దానికి మొదట్లో ఆకారం లేదు, కానీ ఆనందం కలిగించడం కోసం ఏం జరిగిందిట, అది క్రమక్రమంగా రక్త పంకజలోచనం, ఎర్రని తామర పువ్వులు ఎలా ఉంటాయో అలాంటి కళ్ళు. కళ్ళుకి ఇక్కడ ఒక రకమైన అందమైన ఎరుపు ఉండాలి, మళ్ళీ దిక్కుమాల ఎరుపులో ఉండకూడదు, వెర్రి ఎరుపు ఉండకూడదు, కోమలమైన ఎరుపు ఈ కంటి దగ్గర చారాల దగ్గర కింద ఉండాలి, ఈ కనుకొలుకుల దగ్గర. ఒక్కొక్కటి కళ్ళు చాలా స్వల్ప మాత్రం ఎరుపుగా ఉంటాయి, మిగతా అదంతా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ కనుకొలుకుల దగ్గర కూడా ఒక రకమైన ఎరుపుతనం ఉంటుంది. శ్రీకృష్ణుడి కళ్ళు అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు వర్ణించేదంతా శ్రీకృష్ణ రూపం కదా, నీలమేఘఛాయ శరీరుడైన ఎర్ర తామర పువ్వులేకుల్లాగా అందంగా కనపడుతున్నాయి కళ్ళు, మనోహరమైన ఆ కళ్ళు. శారదీయ పార్వణేందు శోభితంచ అమలాననం, ఆహా, ఇంకా ముఖం ఉన్నది శ్రీకృష్ణుడి ముఖం. శరత్కాలంలో చంద్రుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో మనం వర్ణించలేం. శరత్కాల చంద్రుడు ఎంత పిండి వెన్నెలు కురిపిస్తాడో పురాణాలలో కవులు తెగ వర్ణించారు. ఆశ మనకు ఆశీజ మాసం, తర్వాత కార్తీక మాసం, ఈ రెండు మాసాలలోనూ కూడా మహత్తరమైనటువంటి పూర్ణచంద్రబింబం కనపడుతుంది. అప్పుడు చంద్రుడి యొక్క బింబం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడి యొక్క ముఖం అలా ఉందట, అంత అందంగా ఉందట. గోలోక అభ్యంతరే జ్యోతి, ఇంకా ఇంకా ఏం చెప్పారో చెబుతున్నాను. ముఖం స్వచ్ఛంగా ఉందట, అమలాననం, ఎక్కడ అందులో కాలుష్యం లేదు. ముఖంలో ప్రతి వ్యక్తికి ఎక్కడెక్కడో మచ్చో లేకపోతే ఏవో పొక్కులో ఇలాంటివి కనపడతాయి, అది అలాగ చాలా స్వచ్ఛంగా ఉంది, ఏమి రవ్వంత కూడా తేడా లేకుండా అమలమైన ముఖము అన్నారు. అది కోటి కందర్పలావణ్యం లీలాధామ మనోరమం, కోటి మన్మధుల లావణ్యం అన్నది. నిజంగా ఒక్క మన్మధుడే చాలా అందగాడు కదా, కోటి మన్మధుల అందం అంటే ఇంకా దాన్ని ఎవరన్నా వర్ణించగలరా? ఒకసారి అల్లసాని పెద్దనవారు కృష్ణుడిని వర్ణించాలి, ఆహ్, మన్మధుడు బాబులో ఉన్నాడు అన్నాడు ఆయన. నిజంగానే మన్మధుడికి బాబు ఆయన తండ్రి, మన్మధుడికి అన్నవాడు ఆయన, మన్మధుడు విష్ణుపుత్రుడు కదా. అంచేత మామూలుగా మనం ఒరే వాడు బాబులో ఉన్నాడు అనే మాట అక్కడ నిజమైంది అంటాడు ఆయన. ఒక మన్మధుడిని కన్న తండ్రి కాదు ఆయన, అనేకానేక అనంతమైన లోకాలలో ఉండే మన్మధులందరికీ మూలస్వరూపుడు. అందుకే ఈయన అందాన్ని కోటి మన్మధుల లావణ్యంతో పోల్చారు. ఇంకా అందాన్ని అంతకుమించి ఏం చెప్పడానికి, వర్ణించడానికి ఓపిక లేక. లీలాధామ మనోరమం, ఆయన తన లీలతో ఏర్పడినవాడు మహానుభావుడు, లీలానివాసుడు ఆయన, మనస్సుకి ఆనందం కలిగించేటటువంటి వాడు ఆయన. ద్విభుజం, శ్రీకృష్ణాకారంలో రెండు చేతులతో ఉన్నాడు ఆయన. అప్పుడప్పుడు సరదా కోసం అనేక హస్తాలు ధరిస్తాడు, అది వేరే విషయం. కానీ సాధారణంగా భూలోకంలో శ్రీకృష్ణ అవతారంలో మనకు కనపడేటప్పుడు రెండు చేతులతోటే కనపడతాడు, అలా కనపడ్డాడు ఈయన కూడా. ద్విభుజం అన్నారు. మురళీహస్తం, చేతిలో పిల్లన గ్రోవి ఉన్నది. సస్మితం, నవ్వుముఖంతో ఉన్నాడు ఆయన. ఎక్కడ ముఖంలో నవ్వు తప్ప క్రోధం కానీ ఇంకోటి కానీ లేవు. పీతవాససం, పసుపు పచ్చని బట్ట కట్టాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎల్లవేళలా పీత వస్త్రం అంటే ఇష్టం కనుక. సద్రత్న భూషణ ఊఘేన భూషితం భక్తవత్సలం,
ఇంకా రకరకాల రత్నములతో తయారు చేయబడిన సువర్ణాభరణాలు, సువర్ణాభరణాలు అన్నిటికీ రత్నాలు తాపడం చేశారు, ఆభరణాలు ధరించారట. భక్తుల మీద చాలా ప్రేమ ఆయనకి, భక్తవత్సలుడు ఆయన. నిజంగా భక్తులను ఇంత ప్రేమతో చూసేవాడు ఎవడన్నా ఉంటాడంటే ఎవడు ఉంటాడు, దేవుడు తప్ప ఎవడు ప్రేమగా చూడలేడు. తర్వాత చందనోక్షిత సర్వాంగం, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాడు, అందులో ముఖ్యంగా చందనం పూసుకుంటాడు, హరిచందనం పూసుకున్నాడు ఆయన. కస్తూరి కుంకుమాన్వితం, కస్తూరి తిలకం చక్కగా తిలకంతో కలిపి పెట్టుకున్నాడు. నుదుట కస్తూరి పెట్టుకుంటాడు, పొడుగ్గా బొట్టు, దానికి ఈ కొలుకుల దగ్గర మాత్రం రవ్వంత కుంకుమ బొట్టు కూడా పెడతాడు ఆయన, అలా పెట్టాడు మహానుభావుడు. తర్వాత శ్రీవత్సవక్ష, ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమత్సం ఉంటుంది, ఆ లాంఛనం కూడా ధరించాడు ఆయన. ఇక ఎడమ వైపున మెరుపు తీగలాగా పరమ సౌందర్య స్వరూపిణి, ప్రకృతి స్వరూపిణి కూడా ఉన్నది. కిరీటం ధరించాడు, నవరత్న ఖచ్చితమైన కిరీటం, ఆ ముకుటం శిరస్సువే ధరించాడు. కూర్చోడానికి ఆసనం ఉన్నది, అదేం చెక్క కుర్చీయో లేకపోతే ఇంకో కుర్చీయో కాకుండా రత్న సింహాసనస్థం చ వనమాల విభూషితం, రత్న సింహాసనం మీద కూర్చునున్నాడు, ఉజ్జ్వలమైన సింహాసనం అది. మెడలో వనమాల ధరించాడు ఆయన, ఆ వనమాలలో ఉండే ఒక్కొక్క పుష్పం నుంచి వచ్చే సువాసన ఆ ప్రాంగణం అంతా నింపేస్తున్నది. తదేద పరమం బ్రహ్మ భగవంతం సనాతనం, అదే పరబ్రహ్మస్వరూపుడు, ఆయనే సనాతనుడైన ఆది కృష్ణుడు ఆయన. అది స్వేచ్ఛామయం, ఇక్కడ కూడా చాలా అందమైన మాట చెప్పారు. శ్రీకృష్ణుడి రూపం అంటే స్వేచ్ఛామయ రూపం. మనకి ఒక రూపం కావాలంటే వస్తోందా? రాదు. ఇవాళ మనం ఈ రూపంలో ఉన్నాం, భవిష్యత్తులో ఏ రూపం ధరిస్తామో చెప్పలేం. పరమాత్మని బాగా ఉపాసిస్తే అసలు పునర్జన్మ లేకుండా పోవచ్చు, ఉపాసన సరిగ్గా చేయకపోతే మళ్ళీ జన్మ ఎత్తవచ్చు, వచ్చినప్పుడు కూడా ఆనాడు ఏ జన్మ ఎత్తుతారో తెలియదు. ఇవాళ ఉన్న రూపం మర్నాటికే ఉండడంలా, తర్వాత జన్మదాకా దేవుడెరుగు. మన చిన్నప్పటి పటాలు చూసుకుంటే మన ఫోటోలు, ఓహో ఇదే మనమా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆయన పట్టుకొచ్చి చూపించాడు, ఇది నా ఫోటో అని, అసలు ఆయన చూస్తే ఏం వికృతంగా అయిపోయారు. కాలప్రభావం వల్ల రూపాలే మారిపోతూ ఉంటాయి. కాబట్టి మన రూపములు స్వేచ్ఛామయములు కావు. స్వేచ్ఛామయమైన రూపాలైతే ఎప్పుడూ ఒక రకంగా ఉండాలి కదా. కానీ శ్రీకృష్ణుడు కావాలని ధరించగలడు, రూపం విడిచిపెట్టగలడు, ఆనాటికి ఈనాటికి ఒకే రూపంతో ఉండగలడు ఆయన. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు. మురళీ వాయిస్తూ ఉన్న రూపమే చూపించంటే అలాగే ఆ రూపంతో దర్శనమిస్తాడు. లేదా రాసక్రీడలో కాలు మీద కాలేసుకుని వయ్యారంగా నృత్యభంగిమలో ఉన్న రూపం చూపించమంటే ఆ రూపమే చూపించగలడు. ఏది కావాలంటే అది చూపిస్తాడు ఆయన. అందువల్ల స్వేచ్ఛామయము అన్నారు. స్వేచ్ఛామయమైన శరీరమునకు నాశనం ఉండదు, పుట్టుక ఉండదు. పుట్టుక నాశనం లేనివి, అతీతమైనవి. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేది, అది స్వేచ్ఛామయం. తర్వాత సర్వబీజం, అన్నిటికీ మూలమది, అందులోంచి ఏది కావాలంటే దానిని సృష్టించవచ్చు. సర్వాధారం, అన్నిటికీ మూలం. ఒక మండపం కట్టాలంటేనే స్తంభాలు కావాలి. ఈ స్తంభాల మీద మండపం వేశాక కూడా స్తంభంలో గట్టితనం లేకపోతే డామ్మని కింద కుప్ప కూలుతుంది. అలా కూలకుండా సర్వలోకాలని జాగ్రత్తగా ఒక సూత్రం మీద బంధించి నడుపుతున్నాడు, అన్నిటికీ ఆధార స్వరూపుడు. అందుకని ఆ స్వామివారిని సర్వాధారుడు అన్నారు. పరాత్పరం అంటే ఇంతకంటే మరొక పరబ్రహ్మ లేడు గనక పరాత్పరుడు, అతడు గొప్పవాడు అని అర్థం. ఇక వయస్సు, ఏ వయస్సులో ఉన్నాడు ఆయన? 70 ఏళ్ళు 80 ఏళ్ళలో ఉన్నాడా? కాదు, కిశోర వయస్సం, కుర్రవాడి రూపంలో ఉంటాడట. బాలాయ నీలవపుషే నవకింకిణీకజాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే కృష్ణకర్ణామృతంలో లీలాసుకుల వారు అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా బాల రూపంలో ఉంటాడు. ఆ చిన్న కృష్ణుడి రూపం అంటే ఆయనకి బాగా ఇష్టంట. పెద్ద కృష్ణుడి కంటే చిన్న కృష్ణుడి రూపంలో ఆనందం కలిగిస్తాడు.
నల్లని వాడైన ఆయన కిశోర వయస్సు మండలంలో అదనమాట, కైశోరావస్థలోనే ఇష్టంగా ఉంటాడు ఆ రూపంతో. ఇక శస్య యోగ వేష విధాయకం, యోగ వేషంతో తన చూపులతో లోకం మీద యోగామృతాన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ మహాత్ముడు ఆయన. కోటి పూర్ణేందు సౌభాగ్యం భక్తానుగ్రహ కారకం, కోటి పూర్ణ చంద్రుల శోభతో మెరిగిపోతూ ఉంటాడు ఆయన. భక్తులకు అనుగ్రహం కలగజేసే రూపం అది. సాధారణంగా ప్రారంభకాలంలో మనం ఏం చెప్పాము, శ్రీకృష్ణుడు రూపం ధరించడానికి ముందు అక్కడ ఒక జ్యోతి ఉంది, ఆ జ్యోతి కోటి సూర్యుల కాంతితో ఉందని. ఒక సూర్యుడి ఎండకే మనం మలమల మాడిపోతున్నామే, అందులో వేసవకాలంలో మధ్యాహ్నం పూట సూర్యుడి వేడికి ఎలా మండిపోతున్నాయో కళ్ళు శరీరం మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇంకా కోటి సూర్యుల కాంతి అంటే మనం భరించగలమా? ఆ భయంకరమైన కాది కాంతి అది, కోటి సూర్యుల కాంతి అంటే. కానీ అదే చెబుతుంట, ఆ కోటి సూర్యుల కాంతి నుంచి రూపం ధరించిన ఈయన కోటి పూర్ణ చంద్రుల శోభతో ఉన్నట్ట, అందులో వేడి లేదు. కాంతి సూర్యకాంతి చల్లదనం, చంద్రుల యొక్క చల్లదనం. భక్తానుగ్రహ కారకం, భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించిన రూపం అది. ఖచ్చితంగా అది భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీకృష్ణ అని ఒక్కసారి ప్రార్థిస్తే పరిగెత్తుకు వచ్చేస్తాట, నమ్మాలి, అంత శ్రద్ధతో ప్రార్థించాలి. ద్రౌపదీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించేటప్పుడు మొదట వైకుంఠవాస అంది, రాలేదు, కొంగు గట్టిగా పట్టుకుని. గోలోకవాస అంది, రాలేదు. ద్వారకా నివాస అంది, ఆయన రాలేదు, బట్టలు ఇవ్వలా. హృదయ నివాస అంది, టక్కులు వచ్చి బట్టలు ఇచ్చాడే, హృదయంలో ఉన్నాడు అది నమ్మాలి. అప్పుడు చివరిని అడిగింది ఆవిడ ఒకప్పుడు, ఏం స్వామి ఈ 4 సార్లు పిలిస్తే ఏడిస్తే కానీ రాలేదంటే ఏం చెప్పమంటావమ్మా, నువ్వేమన్నావు మరి, వైకుంఠవాస అన్నావు, వైకుంఠం నుంచి దూరం నుంచి రావాలి, కొంచెం సమయం పడుతుంది, పోని వైకుంఠం నుంచి వద్దామని లోపు గోలోక నివాస అన్నావు, ఆ గోలోకం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. నేను ఎస్టీడీ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెల్ ఫోన్ తీసుకుని మద్రాసు వెళ్ళాం అనుకోండి, మనం మద్రాసుకు ఫోన్ చేయ, వీడు ఆంధ్రాలోకి ఫోన్ చేస్తాడు, కానీ ఇది ఆంధ్ర వచ్చి ఇక్కడి నుంచి మద్రాసు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆంధ్ర వచ్చి మనకి చేరుతుంది, దాన్నే రోమింగ్ అంటాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అటు తిరిగి ముక్కెటన్నట్టుగా వస్తుంది అనమాట, అసౌ ఆదిత్యో బ్రహ్మ అన్నట్టుగా. సంధ్యావందనం చేసేటప్పుడు అసౌ ఆదిత్యో బ్రహ్మ అని మంత్రం చదువుతూ ఈ చేతితో నీళ్లు తీసుకుని ఇలా తిప్పుతాం, ముక్కు చుట్టూత ఇలా పక్కకు పోస్తాం, నిజానికి ఇలా చూపించచ్చుగా ముక్కుకి కాదు, ఇలా తిప్పడం అన్నమాట. అలాగా శ్రీకృష్ణుడు ఇక్కడుంటే ఎక్కడో గోలోక నివాస అనేసరికి ఈ వైకుంఠం నుంచి ఆయన గోలోకానికి వెళ్లాల్సి వచ్చింది. ఈలోపు ద్వారకా నివాస అంది ఆవిడ. కృష్ణ అంటే చాలు, అక్కడ అలా అనలా, రకరకాల విశేషణాలు పాండిత్యంతో ఉపయోగించింది. మళ్ళీ పాపం గోలోకం నుంచి ఈశ్వరోమని పాపం ఇక్కడికి వచ్చాట. ఇప్పుడు ఈసారి హృదయ నివాసాన్ని కానీ మనస్సులో ఉన్నవాడు టక్కన ప్రత్యక్షం ఇచ్చాడు. అంచేతే శ్రీకృష్ణ రక్షించలేదరికి వైకుంఠవాస ఎక్కడో దూరంగా ఉన్న ఏడుకొండలవాడు అంటే ఎక్కడో దూరంగానే ఉంటాడు, ఎక్కడో ఉన్నవాడు కూడా నా దగ్గరే ఉన్నవాడు అనాలి, ఆ భావన రావాలి, అది వస్తే పర్వాలే. అలా మహత్తరమైనటువంటి అనుభూతి ఎవడికి కలుగుతుందో అదిగో అటువంటి వాళ్ళని టక్కన అనుగ్రహిస్తాడు ఆయన. భక్తానుగ్రహకారకుడైన అనుగ్రహించడంలో ఎక్కడ వెనక ముందు చూడడు, ఆలస్యం చేయడు, ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటే అది మన పొరపాటు, మన ఉపాసనలో లోపం, ఆయన అనుగ్రహంలో లోపం కాదు. ఇక నిరీహం ఏ కోరికలు లేనివాడు ఆయన, ఎప్పుడూ కూడా కోరిక ఉన్నట్టు నటిస్తాడు శ్రీకృష్ణుడు. ఆయనకి కోరిక లేదు, ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఆయన చెప్పాడు, నా శరీరాన్ని చూచి మీరు కోరుకుంటూ ఉంటే మిమ్మల్ని రమ్మని పిలిచినంత మాత్రం చేత నాకు మీ మీద వ్యామోహం ఉందనుకోండి, వెర్రి పెనుగుల్లారు అలా భ్రమిస్తే మీరు సంసారం ఇరుక్కుపోతారన్నాడే. పరమాత్ముడికి ఉండకూడదు, ఉండదు, కానీ గోపికులకు ఉన్నది ఈహ. ఆయన నిరీహుడు, ఈహ అంటే కోరిక, ఈహ లేనివాడు నిరీహుడు, నిజంగా నిర్వికారంగానే ఉంటాడు. అందుకే ఆయన ఎంత ఆశ్చర్యకరం అంటే, శత్రువులతో యుద్ధం చేస్తే ఎలా ఉన్నాడో మిత్రులతో అలాగే ఉన్నాడు, అన్నం తింటున్నప్పుడు ఎలా ఉన్నాడో అగ్ని మింగినప్పుడు అలాగే ఉన్నాడు, ఆయన పాలు తాగినప్పుడు ఎలా ఉన్నాడో విషం పోతన చనుబాలలో తాగినప్పుడు అలాగే ఉన్నాడు. నిరీహ అంటే అది, నిర్వికారం, ఏ వికారము లేదు. ఒక వస్తువును చూచిన వెంటనే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది, ఒక్కొక్కరికి ఇష్టం కలగచ్చు, ఒక్కొక్కరికి చిరాకు కలగచ్చు. ఆఖరికి
స్వీట్ చూస్తే కూడా ఒక్కొక్కడికి ముఖం మొత్తుందిట, అసహ్యం కలుగుతుందిట. నూనె వస్తువు చూస్తే ఒక్కొక్కడికి ద్వేషం కలుగుతుందిట. ఒక్కొక్కడికి అదే ఇష్టం అయి ఉంటుంది. కాబట్టి ఒక వస్తువును చూచినప్పుడు మనుషులలో కలిగేటటువంటి లక్షణాన్ని వికారము అంటాం. అవి ఏమీ లేనివాడు ఆయన. అంటే ఆయనకి ద్వేషం లేదు, రాగం లేదు, అది కావాలని లేదు, వద్దని లేదు. ఏమీ లేనివాడు గనక నిర్వికారుడు ఆయన. పరిపూర్ణతమం విభుం, పరిపూర్ణుడు, పరిపూర్ణతరుడు, పరిపూర్ణతముడు. ఇంగ్లీష్లో అన్నిటికీ కూడా మనం వరుసగా 3 డిగ్రీలు పెడతాం. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచి, బెటర్ అనేది రెండో దాంతో పోల్చడం అనమాట. దీనికంటే అది మంచిది, ఈ మైకు కంటే ఆ మైకు మంచిది అనడానికి దిస్ ఈజ్ బెటర్ దాన్ దట్ మైక్ అంటున్నాం మనం. ఇంక ఇంతకంటే లేదు అనడానికి ది బెస్ట్ అంటాం, ఇదే గొప్పది. అలాగే సంస్కృతంలో కూడా పరిపూర్ణుడు అంటే పరిపూర్ణత్వం ఉన్నవాడు, అంతకంటే ఇంకొకటి కంటే గొప్పవాడు అనుకోండి. ఉదాహరణకి ఏ ఇంద్రుడి కంటే అగ్ని గొప్పవాడు, లేదా అగ్ని కంటే ఇంకో ఇంద్రుడు గొప్పవాడు అనడానికి పరిపూర్ణతరుడు అంటున్నాం. పరిపూర్ణతమము అంటే ఇక ఇంతకంటే గొప్పది లేదు, ఆయన పరిపూర్ణతముడు అన్నమాట. అంత ఆయనే అన్నిటిలోకల్లా పరిపూర్ణుడు, ఇక అంతకంటే గొప్పవాడు లేడు. విభుం, సమస్త లోకాలకి అధిపతి. ఎన్ని విశేషణాలు చెప్పాడు, ఇది మహత్తరమైన ఘట్టం గనక. రాసమండల మధ్యస్థం, వృత్తాకారంలో ఉండి నృత్యం చేయడానికి ఒక మండలం ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని రాసమండలం అంటాం. రాతతో గోపికలతో ఆయన విహరించే ప్రదేశం అది. ఆ మధ్యలో ఉన్నట్టు ఆయన శాంతం, అస్సలు కోపం లేనివాడు, శాంత స్వరూపుడు. ఎప్పటికప్పుడు కోపం కనపడుతుందంటే కోపం తెచ్చుకోకపోతే కష్టం. ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే, వాడి వల్ల లోకానికి ఇబ్బంది వస్తూ ఉంటే కోపం నటించాలి. అలాంటి వాడు ఆయన, నిజానికి శాంతస్వరూపుడు. రాశేశ్వరుడు ఆయన, వరం అన్నారు, వరుడు ఆయన. మాంగళ్యం మంగళాహం చ మంగళం మంగళప్రదం. ఆయన మంగళస్వరూపుడు, తాను మంగళస్వరూపుడు. సరే తాను ఎలాగో కనిపిస్తే ఎవరికైనా మంగళాలు ఇస్తాడు కూడా అట. ఒక్కొక్కడి ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు శుభం అంటాం చూసారు. ఒక్కడు అడుగు పెడితే ఇంటికి ప్రమాదం. ఈయన ఎక్కడుంటే అక్కడన్ని శుభాలు ఉంటాయి. అతడి శరీరమే శుభప్రదము గనక. ఈతడు శుభప్రదుడే కాదు, తన శరీరాన్ని శుభంగా ఉంచుకున్నాడు. శరీరం శుభంగా ఉన్నా ఇతరులకు ఎవరు, కొంతమంది ఇంటి నిండా డబ్బు ఉంది, జేబు నిండా డబ్బు ఉంది, మన ఇంట్లోకి అడుగు పెట్టాడు కానీ డబ్బు ఇవ్వాలనేముంది, జేబు నిండా కట్టలున్నా హాయిగా ఇంట్లో చేరి నారిగిట్లు తిరిగి ఒక రూపాయి అక్కడ పెట్టకుండా పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈయన అలా కాదట, ఆయన శరీరమే శుభాలకు ఆస్పదం, కానీ ఆయన ఏ ఇంట్లో అడుగు పెట్టినా తన శుభాలు అక్కడ వదిలిపోతాట, తన లక్ష్మిని అక్కడ నిలబెట్టి వెడతాట. ఆయన కనపడ్డాడు అంటే ఇక వాడికి శుభాలు కలిగినట్టే. మంగళప్రదం అన్నారు అందుకే ఆయన. పరమానంద బీజించ, ఆనందం పుట్టడానికి విత్తనం వేస్తాడు ఆయన. ఎప్పుడైనా ఒక విత్తనం వెయ్యాలి భూమిలో, వేస్తే అది క్రమక్రమంగా మొలకెత్తుతుంది. ఈయన ఒక విత్తనం వేస్తాడట. ఏమిటా విత్తనం? ఆనందం అనే విత్తనం. ఆ విత్తనం వల్ల రోజు లోపల లోపల కొంచెం కొంచెం ఆనందం పెరుగుతుంది. పురాణాలు వింటూ ఉంటే మొదట్లో ఇంత ఆనందం, ఒక బీజం పడి క్రమక్రమంగా ఇవాళ ఎంతయిందది, అలాగ బీజప్రదమై ఆనందం పెంచుతూ ఉంటుంది అది. అటువంటి వాడు ఆయన. సత్యం, ఆయనే సత్యం, ఇంకేదీ లేదు. అక్షరం, నాశనము లేనివాడు. క్షరము అంటే నాశనం, అది లేనివాడు అక్షరుడు. అవ్యయం, వ్యయము అంటే ఖర్చయ్యేది. ఈయన ఎప్పుడూ అలాగే ఉంటాడు, మార్పు లేనివాడు అని అర్థం అనమాట. మార్పు లేనివాడు, నాశనరహితుడు. సర్వసిద్ధేశ్వరం, సమస్త సిద్ధులకు అధిపతి ఆయన. సర్వసిద్ధి రూపం, సిద్ధులకి ఆయనే రూపం. అష్టసిద్ధులు ఉన్నాయిగా, అష్టసిద్ధులకి ఇంకా చాలా సిద్ధులు ఉన్నాయి, ఇవన్నిటికీ ఒక రూపం ఇస్తే ఆ రూపం శ్రీకృష్ణుడు అంటే. సిద్ధిదం, సిద్ధులు కూడా ఇస్తూ ఉంటాడు ఆయన. ప్రకృతే హే పరమీశానం నిర్గుణం నిత్య విగ్రహం. ఆయన ఈ ప్రకృతి రూపంలో ఉండే సృష్టికి, స్త్రీ రూపంలో ఉండేటటువంటి అమ్మవారికి సరి అయిన భర్త, సరి అయిన వల్లభుడు, కాపాడతాడు. భర్త అంటే భరించేవాడు, ఈ ప్రకృతిని అంతా భరించేవాడు ఆయన. దీనిని చక్కగా కాపాడతాడు ఆయన, ఇచ్చిన మాట ఏమాత్రం తప్పకుండా రక్షిస్తాడు, నియమం తప్పకుండా రక్షిస్తాడు. నిర్గుణుడు, గుణములు లేనివాడు ఆయన. నిత్య విగ్రహం, అప్ప ఇక్కడున్నది విగ్రహం అంటే ఒక రూపం, ఆ రూపం నిత్యం ఉండే విగ్రహం అట. ఇవాళ ఉండి రేపు పోయే విగ్రహం కాదు ఆ రూపం అంటే. మన అందరి రూపాలు కూడా ఇవాళ ఉండి రేపు పోతాయి, కానీ ఎలా కాదు అమ్మవారి రూపం అంటే. ఏనాడో కొండ మీద వెలిసింది అమ్మ విజయవాడలో. అప్పటికిప్పటికి ఆ రూపం అక్కడే ఉంది. ఎంతమంది రాజులు రాజాధిరాజులు వెళ్ళారు, మొత్తం వ్యవస్థలు ఎన్ని మార్పులు వచ్చాయి, ఎన్ని చూసింది, విగ్రహంలో మార్పు లేదుగా. ఇవాళ మళ్ళీ అంబిక అనే పేరుతోటి మనకి ఏలూరులో పట్టు మనకు ఆ వట్లూరులో గుడి వచ్చింది అమ్మవారిది. ఈ రూపం తర్వాత ఎన్ని యుగాలు గడుస్తాయి, ఎన్ని సంవత్సరాలు గడుస్తాయి, విగ్రహంలో మార్పు ఉండదు అక్కడ. ఇంకా ఇంకా శక్తి పెరుగుతుంది తప్ప ఆ విగ్రహం అలాగే ఉంటుంది, తక్కిన విగ్రహాలు మారిపోతాయి. అందువల్ల ఒకసారి ప్రతిష్ఠితమైతే ఎప్పటికీ ఉండి శాశ్వతంగా చెక్కు చెదరని దాన్ని నిత్య విగ్రహం అంటారు. అదిగో అది కృష్ణుడు అంటే ఆయన రూపం ధరించాడు, ఆ రూపం ఎప్పటికీ నాశనం లేకుండా చెక్కు చెదరకుండా ఉంటుంది, అందుకని నిత్య విగ్రహం అన్నారు దానిని. ఆద్యం పురుషం అవ్యక్తం పురుహూతం పురుష్టుతం. ఆద్యము అంటే మొట్టమొదటిది, ఆ రూపం మొదటి రూపం. భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మ రూపం ధరిస్తే ఆ రూపం ఏదైనా అవనివ్వండి అది మొదటి రూపము అంటాం దాన్ని. సృష్టికి మొదటి శరీరము అది పురుష రూపంలో ఉన్నది, అందుకే వేదం ఆ పురుష రూపంలో ఉండే పరమాత్ముని స్తోత్రం చేయడానికే పురుష సూక్తం చదువుతూ ఉంటుంది. అవ్యక్తము అంటే వ్యక్తము కానిది, వ్యక్తము అంటే ఇలా బయటికి కనిపించడానికి వచ్చే రూపం, అవ్యక్తము అంటే కనిపించకుండా ఉండేది. ఒక వ్యక్తిని చూడగానే ఓహో ఇది అని కనబడుతున్నాడుగా, అది వ్యక్తం. వాడు కనబడకుండా పోతే అవ్యక్తం. ఇతడు అవ్యక్తుడు ఆయన, కానీ ప్రస్తుతం వ్యక్తుడయ్యాడు. ఆయనే ఇంద్రుడి రూపంలో యజ్ఞం స్వీకరిస్తాడు, ఇంద్రుడు ఆయనే. ఆ ఇంద్రుడి పేరుతో ఉండేటటువంటి యజ్ఞాలని స్వీకరించే రూపం ఆయనదే, ఈ సమస్త దేవతలు ఆయనదే. యజ్ఞం యజ్ఞ బుక్కు, యజ్ఞ కర్మం, యజ్ఞ సాధనం, అన్నం అన్నం ఇచ్చేవాడు అన్నీ దానే. అందుకే యజ్ఞ భుగ్యజ్ఞ కృద్యజ్ఞి యజ్ఞం అన్నాద ఏ వచ అన్నం అన్నాద ఏ వచ అని చెప్పారు. యజ్ఞం చేసేవాడు ఆయన, యజ్ఞంలో భోజనం చేసేవాడు ఆయన, యజ్ఞమే ఆయన, సమస్తం ఆయనే, అన్నము ఆయనే. అన్నాదుడు అంటే అన్నమునిచ్చేవాడు ఆయనే. ఇలాగా సమస్తం ఆయనే, అన్నం తినేవాడు ఆయనే, అన్నదుడు అన్నాదుడు కూడా, ఇచ్చేవాడు తినేవాడు కూడా ఆయనే. ఆశ్చర్యం అది. సాధారణంగా అన్నం ఇచ్చేవాడు ఒకడు తినేవాడు ఒకడు ఉంటాడు, కానీ ఇక్కడ అలా కాదు, అన్నం ఇచ్చేవాడు అన్నం తినేవాడు రెండు దాని. అలాంటివాడు ఆయన, సమస్త సిద్ధిస్వరూపుడు ఆయన. సత్యం స్వతంత్రం ఏకంచ పరమాత్మస్వరూపకం. ఆ మహానుభావుడు సత్యం చివరికి మిగిలేవాడు ఆయనే. సత్యం అంటే అది కూడా ఎప్పటికీ ఉండేదన్నమాట. స్వతంత్రుడు, తాను ఎవరి అధీనంలో ఉండకుండా తన అధీనంలో లోకం ఉంచుకుంటాడు. ఏకం ఒక్కే రూపం ఉన్నది, రెండు రూపాలు లేవు సృష్టి ఆరంభకాలంలో. పరబ్రహ్మ ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అద్వితీయమైన బ్రహ్మ. ఈ పరమాత్మస్వరూపకుడు ఆయన, ఆయననే వైష్ణవులు ధ్యానం చేస్తారు, ఆయననే శ్రీకృష్ణ భక్తులంతా మనస్సులో నిలబెట్టుకుంటారు. ధ్యాయంతే వైష్ణవాః శాంతాః శాంతం తత్పరమాయణం. వైష్ణవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తారు, ఆయన శాంతుడు, వాళ్ళు శాంతులు. నిరంతరం ఆయనని ధ్యానం చేయడం వల్ల శాంతులు అయ్యారట వాళ్ళు. శాంతులైన వైష్ణవుల చేత శాంతస్వరూపుడైన ఈయన ధ్యానం చేయబడతాడు. ఏవం రూపం పరం బిభ్రత్ భగవాన్ ఏక ఏవ సహ దిగ్భిశ్చ నభసాసార్థం శూన్యం విశ్వం దదర్శః. ఈ విధంగా పరమరూపం ధరించాడు ఆ పరమాత్ముడు. ఆ భగవంతుడు ఒక్కడే, అతడే ప్రపంచ ప్రళయకాలంలో ఈ దిశలు ఆకాశములతో సహితమైన విశ్వాన్ని శూన్యం చేసినవాడు. ఆయనే మళ్ళీ రూపం ధరించి ఇదేమిటి నా సృష్టి అంతా శూన్యమయ్యింది, ఓహో ప్రపంచ ప్రళయకాలంలో దీనిని శూన్యం చేశానా, ఈ శూన్యం మళ్ళీ మాన్యం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేశాడు ఆయన. అసలు ఏమీ లేని ఈ సృష్టిని మళ్ళీ ఎలా చెయ్యాలి అని బాగా ఆలోచన చేశాడు. అలా చేస్తూ ఉండగా ఆయనలో కోరిక పుట్టింది పుట్టింది పుట్టింది. స్వేచ్ఛామయుడు ఆయన, ఆ శూన్యమయమైన భయంకరమైన ప్రకృతి ఆయనకి ఇష్టం లేకుండా పోయిందిట. ఎందుకని, మాట వరసకి కూడా ఒక్కడు లేడు. ఒకటి చెప్పారు, వృక్షశైల సముద్రాది విహీనం వికృతాకృతిం. చెట్లు లేవు, భూమి లేదు, కొండలు లేవు, సముద్రాలు లేవు, వికృత ఆకృతి, సృష్టి అంతా వికృతంగా ఉంది, ఏమీ లేవు గనక. ఇలా ఆలోచన చేసి ఆయన మనస్సులో ఏం చేద్దాము అని ఒక సంకల్పం ఇచ్చుకున్నాడు. ఆలోచ్య మనస సర్వం ఏక ఏవ అసహాయవాన్ స్వేచ్ఛయా సృష్టిం ఆరంభే సృష్టిం స్వేచ్ఛామయ ప్రభుః. ఆయన వెంటనే ఏం చేశాట, తన మనస్సులో బాగా ఆలోచన చేసి సరి అయిన క్రమంలో మళ్ళీ ప్రాతకాలంలో ఉండే సృష్టిని తెచ్చుకోవాలి అనుకున్నాడు, స్వేచ్ఛతో సృష్టించాలి అనుకున్నాడు. ఇలా మనస్సులోని ఆలోచన చేశాడో లేదో, ఆ మహానుభావుడు దక్షిణ పార్శ్వ నుంచి కుడివేపు భాగం నుంచి ఒక మంచి ధగధగలాడే పురుషుడు ఒకడు పుట్టుకొచ్చాడు. మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, రూప రస గంధ స్పర్శాదులు ఇవన్నీ కూడా ఆ దక్షిణ పార్శ్వ నుంచే పుట్టుకొచ్చాయి. ఆయన కుడి భాగం నుంచి మూడు గుణాలు పుట్టాయట, సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాల నుంచే వరుసగా మహత్తత్వం, అహంకారము, పంచతన్మాత్రలు, శబ్ద రూప రస స్పర్శ గంధాలు, అదిగో వాటి నుంచే మనకి అగ్ని, జలం, భూమి, ఆకాశం, వాయువు పుట్టుకొచ్చాయి. గంధం ఉందనుకోండి, అందులోంచి భూమి పుట్టింది, పృథివీ గంధవతి అన్నారు. అందుకే భూమికి సువాసన, ఎప్పుడన్నా మీకు వర్షాకాలంలో మంచి నేల కాలిన వెంటనే వర్షం వస్తే రకరకాల వాసనలు వస్తాయి, కారణం అదే పృథివీ గంధవతి. ఆకాశం శబ్దగుణకం అన్నమాట. ఇలాగా శబ్దరూపరసస్పర్శల నుంచి పంచభూతాలు పుట్టుకొచ్చేసాయి. అదిగో ఆ తరువాత పుట్టినవాడు ఆ దక్షిణ పార్శ్వం నుంచి శ్రీ మహావిష్ణువు పుట్టుకొచ్చాడు, నారాయణ ప్రభు పుట్టుకొచ్చాడు. శ్యాము ఆయన ఎలా ఉన్నాడో చెప్పారు. ఆయన కూడా శ్రీకృష్ణుడి యొక్క శరీరం నుంచి పుట్టుకొచ్చినవాడు. చాలామంది విష్ణువు నుంచి కృష్ణుడు అవతరించాడంటారు, కాదు, గోలోకంలో ఉండే శ్రీకృష్ణుడే మొదటివాడు, ఆయన నుంచి విష్ణు ఆవిర్భవించాడు. అసలు సృష్టి రహస్యం అదే. ఆయన శ్యామల వర్ణుడిలో ఉంటాడు, ఆయన కూడా నీలంగా మేఘంలా ఉంటాడు. పీతవాస, ఆయన కూడా పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, వనమాలి మెడలో వనమాల వేసుకున్నాడు. శ్రీకృష్ణుడు ద్విభుజుడు, ఈయన నుంచి పుట్టినవాడు మాత్రం చతుర్భుజ, నాలుగు భుజాలున్నాయి. నాలుగు భుజాలలో శంఖం చక్ర గదా పద్మధర, శంఖ చక్ర గదా పద్మధర, ఓ దాంట్లో శంఖం, మరో దాంట్లో చక్రం, మరో దాంట్లో గద, మరో దాంట్లో పద్మం, నాలుగు నాలుగు భుజాలలో ధరించాడు ఆయన. స్మేరముఖాంబుజ, ఆయన కూడా నవ్వుముఖంతో ఉంటాడు. రత్నభూషణ భూషాఠ్య, ఎన్ని ఆభరణాలు ధరించాడో లెక్కే లేదు ఆయన. శారంగి, శారంగమని ఒక కోదండం ఉన్నది, అది ధరిస్తాడు ఆయన. కౌస్తుభ భూషణ, కౌస్తుభము అనే మణిని ధరించాడు ఆయన. శ్రీవత్స వక్షాహ, శ్రీవత్సం అనే లాంఛనం పుట్టుమత్సం ఉన్నది వక్షస్థలం మీద. శ్రీవాస, లక్ష్మీదేవి ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది ఎడం వైపు. శ్రీనిధి, లక్ష్మికి నిధి ఆయన, ఐశ్వర్యానికి నిధి ఆయన. శ్రీ విభావన, ఇవే విష్ణు సహస్రనామంలో పెట్టుకున్నారు తీసుకోండి, అంచేత ఆయన శ్రీ విభావనుడు ఆయన. శారదేందు ప్రభామృష్ట ముఖేందు సుమనోహర, శరత్కాల చంద్రబింబల్లాగా ధగధగా మెరిసిపోతున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. మనోహరమైనది ఆ రూపం. ఆయనను చూస్తూనే కోటాను కోట్ల మన్మధుల యొక్క కాంతి కనపడుతూ ఉన్నది. మహాసుందరుడు ఆయన. శ్రీకృష్ణ పురత, సరిగ్గా అలా పుట్టి శ్రీకృష్ణుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. పురత అంటే ఎదురుగుండా, సిత్వా నిలబడ్డాడు. తుష్టావతం పుటాంజలిహి, రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. వరం వరేణ్యం వరదం వరాహం వరకారణం కారణం కారణానాంచ కర్మ తత్ కర్మకారణం తపస్తత్ఫలదం శాశ్వత తపస్సీశంచ తాపసం వందే నవఘనశ్యామం స్వాత్మారామం మనోహరం నిష్కామం కామరూపంచ కామఘ్నం కామకారణం సర్వం సర్వేశ్వరం సర్వబీజరూపమనుత్తమం వేదరూపం వేదబీజం వేదోత్తఫలదం ఫలం వేదజ్ఞం తద్విధానంచ సర్వవేదవిదాంవరం. ఇవి ఈ శ్లోకాలు. వీటితో మొట్టమొదట సృష్టి ఆరంభంలో శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తాను నిజంగా కవి అయి స్తోత్రం చేశాడు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉన్నది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు రిచ్చం లోకా సమస్త సుఖినో భవంతు.